గ్రహణం వస్తోంది. ఈ గ్రహణములో స్నానం అవ్వాలి. అయ్యాక పురాణం వింటే చాలా మంచిది. ఆ పురాణం కృష్ణుడు జగద్గురువు చెబుతున్నాడు, పద్మాగర్ గారుగా చెప్పేది. వెంటనే వాళ్ళందరినీ కూడా సాయంకాలం 4:32 గ్రహణం పడుతుంది. సంకల్పమును కూడా కృష్ణుడు చెప్పాడు. ఇంతమంది ఋషులున్న సంకల్పం అంతా కృష్ణుడు చెప్పాడు ఆ జగద్గురుడు. అందరూ ఎవరికోళ్ళు వాళ్ళ గోత్రాలు చెప్పుకున్నారు, ముక్కు మూసుకున్నారు, బుడుంగు బుడుంగని మురిగారు. యాదవులందరినీ గార్గేయస్ గోత్రం, గర్గాచార్యుడు వాళ్ళ కులపురోహితుడు కనుక. ఈ విధంగా స్నానం చేశారు హాయిగా. ఆ తర్వాత గ్రహణం 5:38 విడిచిపెడుతుంది. అంతవరకు కృష్ణుడు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ గాయత్రి మంత్రం జపం చేశాడు. కాబట్టి మీరందరూ ఏం చేయాలన్నమాట, గ్రహణం ఎప్పుడైనా వస్తోందని తెలిస్తే పంచాంగంలో ఇన్నింటికి పడుతుంది, మళ్ళీ ఇన్నింటికి విడిచిపెడుతుందని రాస్తారు కదా, ముందు పట్టు స్నానం చేయాలి. పట్టగానే నెత్తికి స్నానం చేయాలి. నది ఉంటే నదిలో, ఇంట్లో ఉంటే ఇంట్లో, చెరువు ఉంటే చెరువులో, ఎక్కడో స్నానం చేసి ఆ తర్వాత మళ్ళీ గ్రహణం విడిచిపెట్టేదాకా గురువులు ఉపదేశించిన మంత్ర జపం చేస్తే, ఒకసారి చేస్తే అది 1000 సార్లు చేసిన మంత్ర జపంతో సమానమవుతుంది. కాబట్టి 2 గంటల సేపు మీరు 2000 సార్లు చేశారంటే అది 2000×1000 ఏకంగా ఎంత ఫలితం వస్తుంది చూడండి. 1000 10 లక్షలు అన్నమాట, 20 లక్షల జపానికి సమానం అయిపోతుంది 2000 పర్యాయాలు మీరు చేయగలిగితే. కాబట్టి గ్రహణ సమయంలో చేసే జపం మహాఫలితం ఇస్తుంది. కనుక పూర్వకాలంలో జ్ఞానులైనటువంటి వాళ్ళు, ఉపాసకులంతా గ్రహణ సమయంలో జపానికి వెళ్ళేవారు. జపం అయ్యాక మళ్ళీ గ్రహణ స్నానం చేయాలి. దానికి విడుపు స్నానం, మొదట పట్టు స్నానము, తర్వాత విడుపు స్నానం. ఆ తర్వాత అప్పుడు ఇల్లంతా శుభ్రం చేసి, అంతఃపురం వేసిన దర్భలు ఏమైనా అంటే అవన్నీ పక్కకి తీసి ఎంతో కొంత దానం చెయ్యాలి. పొద్దున్న ఓ పురోహితుడినో కుల పురోహితుడినో గురువు గారినో ఎవరో ఒకళ్ళని ఎవరో లేకపోతే గుళ్ళోకెళ్ళో తోచిన దక్షిణో ఏ స్వయంపాకమో దానం చెయ్యాలి. ఈ విధంగా దానము చేసినటువంటి వాడు మహత్తరమైన శక్తి పొందుతాడని, వాడికున్న గ్రహదోషాలన్నీ పోతాయని, భవిష్యత్తులో వచ్చే దుర్నిమిత్తాలు అపశకునాలు కూడా వాడిని ఏమీ చెయ్యమని మంత్రశాస్త్రంలో చెప్పారు. చెప్పడం కాదు, కృష్ణుడంతటి వాడు స్వయముగా పనిచేశాడు. తాను కూడా గ్రహణం పట్టినప్పుడు అందరిలాగే స్నానం చేశాడు, సంకల్పం చెప్పుకుని చేశాడు. ఆయన కూడా గ్రహణ సమయంలో మట్టి వేశాడు. పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోక భయంకరి పాషాణంచ మయాదత్తం ఆహారార్థం ప్రకల్పితామని ఒక శ్లోకం ఉన్నది. పిప్పలాదుడని ఒక ఆయన ఉంటాడు, ఆయన నదులలో సముద్రాలలో ఉంటాడు. ఆయనే ఈ నదులకి సముద్రాలకి అధిష్టాన దేవత, ఈశ్వరవంశతో పుట్టిన, ఈశ్వరుడు చెప్పిన పని చేసి పెట్టే మహాత్ముడు. కాబట్టి ఆయనకి సంతోషం కలగజేయకుండా ఆయన నీళ్లలో మనం ములక్కూడదు. అందుకని కొంచెం మట్టో, ఒక ఇసక రేణువో, ఒక రాయియో ముందు స్నానం చేసే ముందు నీళ్లలో వెయ్యాలి. అందుకని పుష్కరాల్లో సంకల్పానికి ముందు అది వేసి, అలాగే గ్రహణాల సమయంలో నదుల్లోనో సముద్రంలోనో అది వేసి అప్పుడు స్నానం చేయాలి. ఏం కృష్ణుడి సమయంలో 200,000 మంది సమంత పంచకంలో కొంచెం మట్టి వేశారు, ఆ సమంత పంచకం పుడుగుపోయిందా ఏమన్నా? ఈ మధ్యన కొందరు నాస్తికులు ఈ స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం ఎందుకండి, ఈ మట్టి ఎందుకండి, మట్టి వేస్తే మొత్తం గోదావరి పూడుగుపోతుందని లాస్ట్ ఇయర్ స్టేట్మెంట్లు, గోదావరి పూడు పూడ్చేమన్నా చూద్దామండి వెళ్ళి ఇంత మట్టి వేసి, మీరందరూ గుంటూరు వాళ్ళు వెళ్ళి ఓ 10 లక్షల మంది ఇంత ఇసుక వేస్తే గోదావరి పూడుగుపోతే ఎప్పుడు 6 కట్టలు కట్టచ్చు. ఇవన్నీ పిచ్చమాటలు, పరమ అజ్ఞానంతో కూడిన నాస్తికవాదం అది. ఆ వాదం ఎవడ చేసినా క్షమించకూడదు, ఎందుకంటే నాస్తికవాదుల యొక్క మాటలు ప్రమాదమని, వారితో స్నేహం చేయకూడదని. నాస్తికం భిన్న మర్యాదం శయానం నా అభివాదయత్, నాస్తికుడికి నిద్రపోతున్న వాడికి వేద మర్యాదలు ఎరగని వాడికి నమస్కరించకూడదని, వాడితో స్నేహం చేయకూడదని. ఆ స్నేహం కూడా మహాపాపమని చెప్పారు. కాబట్టి వాటిని పక్కన పెట్టి తప్పక మీరు హాయిగా, పుష్కరాలు దొరుకుతున్నాయి, ఇలాంటి వాటిని అందరికీ సందేశంగా పంపండి. 1000 మంది ఇంత పిసరు, ఒక ఇసుకరేణు అందులో వేస్తే ఏం కొంపలగదు. ఆ తర్వాత స్నానం చేయాలి, అప్పుడే స్నాన ఫలితం వస్తుంది. అందుకే కృష్ణుడు స్వయముగా ఈ శ్లోకం చెప్పి పట్టు స్నానము చేసి స్నానానంతరం స్వయంగా గాయత్రి జపము, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఆయనకు ఆయనే మంత్ర జపం చేసుకున్నాడు. ఆయన ఎందుకు చెయ్యాలి? ఆయన చేయలేదు కనుక వీళ్ళు చెయ్యరు. అందుకని లోకాన్ని మంత్ర జపం చెయ్యాలి, నేను చేస్తే మీరు చేస్తారు అని తన కోసం తానే జపం చేసుకున్నాడు ఆయన. భగవంతుడు క్రియ చేయకపోతే, కర్మ చేయకపోతే ఆయనను ఆదర్శంగా తీసుకున్న అజ్ఞానులు ఓహో మనం స్నానం చేయక్కర్లేదేమో, జపం చేయక్కర్లేదేమో అనుకుంటారు. గనక ఆయనంతటి వాడు తనంత తాను వెళ్ళి జపం చేశాడు. తదనంతరం మళ్ళీ విడిచిపెట్టాక గ్రహణం స్నానం చేశాడు, పునఃస్నానం. ఆ తర్వాత దానం చేయించాడు. ఆ సమయంలోనే, ఆ గ్రహణ సమయంలోనే స్నానం చేయకపోవటం వల్ల, దానం చేయకపోవటం వల్ల కౌరవులు ఓడిపోయారు, కృష్ణుడు మాత్రం విజయం సాధించాడు. నిజం చెప్పాలంటే ఇది వరకు చెప్పాను కనుక చెప్పక్కర్లా, ఒకరోజు ముందుకు లాగట్టు గ్రహణాన్ని ఆయన తన శక్తితో. ఈ విధంగా అమావాస్య ముందుకు రప్పించి సూర్యగ్రహణం నాడు అందరి చేత స్నానం చేయించాక ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టాడు. అందరూ కూర్చున్నాక తలో దర్భ చేతికిచ్చాడు. గ్రహణానంతరం దర్భ చేత్తో పుచ్చుకుని మహానుభావులు చెప్పే వాక్యాలు వినాలి. అలా దర్భ పట్టుకుని గనక కథ వింటే అటువంటి వాడికి కోటి గోవులు దానం చేసిన పుణ్యం వస్తుంది. అసలు చాలామందికి చెప్పలేదు కానీ చెప్పుంటే మీ అందరి చేతులు దర్భలతో నిండిపోయేవి. ఇలా భాగవతం కానీ భారతం కానీ ఏదైనా వ్యాసుడు రాసిన అష్టాదశ పురాణాలు వినేటప్పుడు దర్భ చేత్తో పుచ్చుకుని విని ఆఖరిని ఈ దర్భని ఏ శివుడి దగ్గర నవగ్రహాల దగ్గర విడిచిపెడితే అటువంటి వాడికి కోటి గోవులు దానం చేసిన పుణ్యం వస్తుందని శాస్త్రం చెప్పింది. తెలుసా, ఒక్క దర్భ చేత్తో పుచ్చుకుని పురాణం వింటే అంత శక్తి వస్తుంది. అందుకే కృష్ణుడు గోపికలకి తత్వబోధ చేసేటప్పుడు దర్భ చేతికిచ్చాడు. దర్భలు అతి పవిత్రములైనవన్నమాట. అవి ఇచ్చాక చెప్పాడు, గోపికలారా, నాకు రూపము లేదు, గుణము లేదు, కర్మ లేదు, అయినా మీకోసం ఒక రూపం ధరించాను. వాయుర్యథా ఘనానీకం తృణం తోలం రజాంసి చ సంయోజ్యాక్షిపతే భూయః తథా భూతాని భూతకృత్. దానికి ఎంత బాగా చెప్పాడునండి తెలుగులో పోతరగారు కూడా. అనయము దైవమిట్లు సచరాచర జాలము నొక్కవేళ కూర్చును ఒకవేళ వాపును మరుద్ధత తోల తృణంబులం బలెన్. గాలి ఏం చేస్తుంది, మహావేగంగా వీస్తుంది అనుకుందాం కాసేపు. అప్పుడప్పుడు సుడిగాలిని వస్తూ ఉంటుంది. ఈ మహావేగంగా వీస్తున్న గాలి ఎక్కడో ఉన్న తాటాకులు పట్టుకొచ్చి మన ఇంట్లో బారేస్తుంది, ఎక్కడో ఉన్న చెత్తా చెదరాన్ని మన ఇంట్లో కలుపుతుంది, అక్కడున్న ఆ వీధిలో ఉన్న దుమ్ము ఈ వీధిలో ఉన్న దుమ్ము ఓ చోట చేర్చి కలుపుతుంది. మళ్ళీ ఇంకోసారి గాలి వేస్తుంది, ఈ దుమ్మటు ఈ దుమ్మిటు కొట్టుకుపోతాయి. పెద్ద పెద్ద సుడిగాలు వేసినప్పుడు బయట ఇప్పుడు అంతా ప్లాస్టిక్కే కదా, పూర్వంలాగా తాటాకులు లేవు. ఈ ప్లాస్టిక్ కాగితాలు మన ఇంట్లోకి వచ్చేయటంలా, చెత్త ఇంట్లోకి రావడంలా, ఆ చెత్త మళ్ళీ కాసేపు నాక మనం తులిసి బయట వేసాక రేపు పొద్దున ఇంకో చోటకి పోతుంది. గాలికి రకరకాల వస్తువులు చోట చేరి మళ్ళీ విడిపోయినట్టే నేను ఒక సుడిగాలిలాగా ఇంతమంది జనాలందరూ ఒక చోట చేర్చి కాసేపు కలిపి మళ్ళీ విడగొడుతున్నాను, సంయోగము వియోగము కలగజేస్తున్నాను. అంటే నిజం చెప్పాలంటే మనందరం కూడా ఆ చెత్త తాటాకు ముక్కలు లాంటి వాళ్ళం, కాగితం ముక్కలు లాంటి వాళ్ళం, అందరం ఒక చోట చేరాము. తెలియక మనం ఏమనుకుంటున్నామంటే అబ్బో మా ఆయన ఎంత మంచివాడో, లేక మా ఆవిడ ఎంత మంచిదో, మాకు డబ్బు ఉంది మాకు లేదు, మేము బంధువులు అనుకుంటున్నాం. మనందరం చెత్త కాగితాలు, నిజం చెప్పాలంటే చిత్తు కాగితాలు. ఇక్కడ చెత్తం ఉంది కానీ ఇది చెత్తం కాదు చిత్తు, అది తెలియక చిత్తు అయిపోతున్నాం సంసారంలో పడి. ఇవన్నీ ఒక చోట చేరతాయి, కలిసి ఉంటాయి. మళ్ళీ గాలి ఎలా అయితే కలిపి విడదీస్తుందో ఈ సంసారంలో మహామాయ అందరిని ఒక చోటకి చేరుస్తోంది, మరో చోటకి విడదీస్తోంది. అందుకే జ్ఞానులు ఈ సంయోగ వియోగాలను పట్టించుకోరు. ఎవరికీ రూపగుణకర్మలతో కనపడిన నేను మీ అపూర్వ భక్తికి, త్యాగభక్తికి, మానసికమైనటువంటి శుద్ధికి మెచ్చుకుని రూపముతో దర్శనమిచ్చి మీతో చాలా కాలం గడిపాను. నా శరీరము యోగ శరీరం, భోగ శరీరం కాదు. నేను అన్నీ అని గ్రహించి అంతటా ఉంటానని, ఇవాళ ఏదో ఈ రూపంతో ఉంటున్నాను ఇంకో రూపంతో ఉండనని అనుకోకుండా, మీ ఊళ్ళో ఉన్న చెట్టులో, పుట్టలో, ఆలయాలలో, విగ్రహాలలో, ప్రతి ప్రాణిలో నన్ను చూడండి, పేదవాళ్లలో నన్ను చూడండి, వాళ్ళకి ఇంత అన్నం పెట్టి ఆదరించండి, స్త్రీలలో పురుషుల్లో నన్ను చూడండి, ఎవరన్నా కష్టాల్లో ఉంటే వారికి సేవ చెయ్యండి, నా మీద భక్తితో ఉండండి, ఈ జన్మలోనే మీకు మోక్షం వస్తుంది. ఇక్కడున్న జనాలలో ఒక్క గోపికలకు మాత్రమే ఈ జన్మలో సంపూర్ణ కైవల్యం ఇస్తుందని చెప్పాడు అందరి ఎదురుగుండా ఆయన. గోపికలకి మాత్రమే ఆ జన్మతోటే కైవల్యం అంట, ఇంకెవరికి ఇవ్వలేదు ఆయన అంతలా. ఏదో కొద్దిమందికి ఆ యోగం పడుతుంది. అంటే గోపికలు ఎంత భక్తురాళ్ళు ఆలోచించండి. మయి భక్తిర్హి భూతాని, మయి భక్తిర్హి భూతానాం అమృతత్వాయ కల్పతే దిష్ట్యా యదాసీన్ మత్స్రేహో భవతీనాం మదాపనః. నా మీద భక్తి కలిగిన వాడు, నేనే సమస్తం అనుకున్నవాడు, ఈ చరాచర జగత్తులో నేను తప్ప మరొకటి ఏదీ లేదనుకున్నవాడు, ప్రతి ప్రాణిలో నన్ను చూసేవాడు, వాడు ఈ జన్మలో అమృతత్వాన్ని పొందుతాడు. మృతత్వం అంటే చావు, చావు లేని స్థాయికి అమృతత్వం అని పేరు. అనగా మీరు నన్ను సంపూర్ణమైన భక్తితో సేవిస్తే, ప్రతి ప్రాణిలో నన్ను చూస్తే, కృష్ణుడు ఒక్కచోటే ఉన్నాడు పరిమితంగా ఉంటాడు అనుకోకుండా, కృష్ణుడు సర్వవ్యాపకుడని గ్రహించి నిత్యం మీ మనస్సులో ఏమి చేస్తున్నా నాకు సమర్పిస్తే మీకు శాశ్వతమైన వైకుంఠం ఇస్తాను. ఒకసారి వైకుంఠానికి వచ్చాక మళ్ళీ భూలోకంలో ఈ మానవ జన్మెత్తవలసిన అవసరం లేదు. ఈ జన్మెత్తితే మృత్యువు వస్తుంది, కాబట్టి మీకు మృత్యువు లేని అమృతత్వాన్ని అలా ఇస్తానని చెప్పాడు ఆయన. నా మీద స్నేహము కలిగిన వాడు సంసార బంధంలో ఇమిడిపోడు, ఇరుక్కునిపోడు, సంసారాల్లోంచి బయటకు వస్తాడు. అందుకే మత్స్నేహో భవతీనాం మదాపనః, మీకు నా ఎడల చాలా స్నేహం ఏర్పడింది. మీరు తింటున్నా కృష్ణ అంటున్నారు, త్రాగుతున్నా కృష్ణ అంటున్నారు, స్నానము చేసినా నన్నే తలుచుకుంటున్నారు. ఇంతెందుకు ఏ పని చేసినా సర్వకాల సర్వావస్థలలో మీరు చేసిన పనులన్నీ నాకు సమర్పిస్తున్నారు. నాకే అన్నీ సమర్పించిన వారు, బ్రహ్మార్పణమస్తు అనుకున్నవారు నా సన్నిధానానికి వస్తారు అదనమాట. దాన్నే భగవద్గీతలో బ్రహ్మార్పణం, బ్రహ్మహవిహి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని చెప్పాడు ఆయన. అలా అనుకుంటూ తరించండి మీరు. అహం హి సర్వభూతానాం ఆదిరంతోంతరం బహిః భౌతికానాం యథాఖం వాహ భూః వాయుః జ్యోతిరంగనాః. ఓ గోపికలారా, జీవులారా, నేనే సమస్త ప్రాణులుగా ఉన్నాను. ఈ భూలోకంలో ఉన్న ఏ జీవైనా నేనే. ఈ కుక్కలు, నక్కలు, కుక్క మాంసం తినేవాడు, వేద పండితుడు, స్త్రీ, పురుషుడు, నపుంసకుడు, ఆరోగ్యవంతుడు, అనారోగ్యవంతుడు, ధనవంతుడు, పేదవాడు అనే తేడా లేకుండా ఎన్నో కాళ్లు కలిగిన జంతువులు, రెండు కాళ్లు కలిగిన వాళ్ళు, నాలుగు కాళ్లు కలిగినవి, వెన్నుపూస ఉన్నవి, లేనివి, పాలిచ్చేవి, ఇవ్వనివి, గుడ్లు పెట్టేవి, పిల్లలు పెట్టేవి, ఈ సమస్త ప్రాణులు నేనే. అహం హి సర్వభూతానాం, నేనే సమస్త ప్రాణులు. ఆద్యంతరహితుండై సమస్త ప్రాణులలో వ్యాపించి ఉన్నాను. బయట ఉన్నది నేనే, లోపల ఉన్నది నేనే. అది తెలియని వాడు ఆత్మ వేరు, శరీరం వేరనుకుని, శరీరమే సమస్తం అనుకుని ఈ సంసారంలో ఇరుక్కుంటున్నాడు. భౌతికమైన బంధాలకు అతీతంగా ఉంటే, పంచభూతాలతో ఏర్పడిన శరీరము మీద మమకారం లేకుండా ఉంటే, కుటుంబమును కేవలం రక్షించడం వరకే పరిమితమయ్యి నన్ను మర్చిపోతే, అటువంటి వాడు మాత్రమే ఈ సంసారంలో ఉన్న బంధాల వల్ల దుఃఖాలు అనుభవిస్తాడు. జ్ఞానులు సంసారంలో ఉంటూ కూడా తామరాకు మీద నీటి బొట్టులో ఉంటారు. తామరాకు మీద నీటి బొట్టు పెడితే ఆ తామరాకును అంటుకోదు. నిజానికి తామరాకు ఎందులోంచి పుట్టింది? నీటిలోంచి పుట్టింది. మళ్ళీ ఆ నీరు తామరాకు మీద పోయండి అంటుకోదు. మనందరం సంసారంలోనే ఉంటాం, సంసారంలో పుడతాం, సంసారంలో పెరుగుతాం, సంసారం చేస్తాం, సంసారంతో నశిస్తాం. కానీ ఈ సంసారంలో మనం ఏమాత్రము అతుక్కోకూడదు. మనందరం సంసారం అనే దాంట్లో పడ్డామంటే సంసారమే నీరు, ఆ నీటిలో పుట్టిన తామరాకులో ఉండాలి మనం. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా అందులో ఉండే జలజీవుల్లాగా రాగద్వేషాలకు గురైతే చివరికి భ్రష్టులం అయిపోతాం. నాకు స్వపర భేదాలు లేవు, మీరు నేను అందరం ఒకటే, నాకు చుట్టం లేడు, పక్కన లేడు, శత్రువు లేడు, మిత్రుడు లేడు, అలా ఉన్నట్టు కనబడుతూ ఉంటాను. మీరు నిరంతరం నన్ను తలుచుకోండి. ఇంతెందుకు మీకు సులభమైన మార్గం చెప్పనా? వేల సంవత్సరాలు తపస్సు చేసినా నా జ్ఞానం రాదు. ఈ యోగాభ్యాసం, ఈ తపస్సు, ఇవన్నీ కష్టంతో కూడినవి, భక్తి సులభం. కాబట్టి మీరు ఏ పని చేసినా సర్వకాల సర్వావస్థలను నన్ను తలుచుకోండి, నాకే సమర్పించండి. ఇక్కడ రెండుసార్లు కృష్ణుడు ఒక శ్లోకం చెప్పాడండి, కుచేలుడి దగ్గర చెప్పాడు, మళ్ళీ ఇక్కడ చెప్పాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఉపహృతం స్వీకరిస్తాను ఆహారంగా, దేన్ని? భక్తితో ఇస్తే అన్నాడు. తదహం భక్త్యా ఉపహృతం, భక్తితో ఇస్తే ఏదైనా సరే, ఆయన భక్తితో ఇస్తే ఏదైనా స్వీకరిస్తాడు. అది ఏమవచ్చట? పత్రం ఆకిచ్చినా స్వీకరిస్తాడు. ఓ తులసీదళం పెట్టడం లేదు ఆయన దగ్గర, ఓ తమలపాకు పెట్టడంలా, పోన్లే ఈ ఆకిచ్చాడు భక్తితో, పాప వాడి దగ్గర అదే ఉంది అని ఆకుని స్వీకరిస్తాడు ఆయన. పుష్పం పువ్విచ్చినా స్వీకరిస్తాడు, ఫలం పండిచ్చినా స్వీకరిస్తాడు, తోయం నీరు పోసిన, ఇన్ని నీళ్లు పోస్తే ఈ నీళ్లే ఉన్నాయి కదా వాడు భక్తితో ఇచ్చాడు చాలు అనుకుంటాడు ఆయన. ఊ కొండంత జీడిపప్పు ఏం పోయక్కర్లా, రకరకాల పిండి వంటలు పెట్టకపోయినా ఆయన బాధపడ్డాం. భక్తితో ఆకు ఇచ్చిన, నీరు పోసిన, పుష్పమిచ్చిన, పండిచ్చిన అదే కొండంతగా భావించి స్వీకరిస్తాడు. కాబట్టి భక్తి ప్రధానమనగానే అందరూ ఋషులు కూడా బోధలు విని సంతోషించారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు చెయ్యవలసిన దానములు అపూర్వ రీతిలో సువర్ణ దానాదులు చేయించి ఆ తర్వాత తిరిగి ద్వారకానగరం వచ్చాడు. ఈ నారదాదులంతా ద్వారకానగరానికి వచ్చారట. మళ్ళీ ఒకరోజున శ్రీకృష్ణ, మేము ఈ వసుదేవుడి చేత ఒక యజ్ఞం చేయిద్దాం అనుకుంటున్నాం. భవిష్యత్తులో ఈ లోకమంతా శూన్యమైపోతోంది, క్షత్రియులంతా ఒకరితో ఒకరు కొట్టుకుంటున్నారు, దాంతో భూమండలంలో బరువు తగ్గుతోంది, మళ్ళీ ధర్మ సంస్థాపన జరగాలి, ఆ ధర్మ సంస్థాపన కోసం యజ్ఞం చేయిద్దాం అనుకుంటున్నామంటే కృష్ణుడు ఎంత మాట అన్నాడండి,
కిం స్వల్ప తపసాం ఋణాం అర్చాయాం దేవచక్షుషాం దర్శన స్పర్శన ప్రశ్న ప్రహ్వపాదార్చనాదికం.
మహాత్ములారా, మీరు యజ్ఞం చేయించాలంటున్నారు. నిజం చెప్పాలంటే చాలామంది అర్చాయం గుళ్ళోకి వెళ్ళి విగ్రహానికి దండం పెడుతున్నారు. కేవలం విగ్రహంలో మాత్రమే దేవుడు ఉన్నాడు అనుకుంటారే, అటువంటి వాళ్ళు తక్కువ తపస్సు చేసిన వాళ్ళు. అంటే వాళ్ళ దృష్టిలో కేవలం గుళ్ళో ఆ విగ్రహంలో తప్ప దేవుడు ఇంకెక్కడా లేడని, భగవంతుడు సర్వాంతర్యామనే విషయం తెలియక గుళ్ళో దేవుడు లేడు అనుకోండి, మళ్ళీ రేపు మానేమని కాదు, అది మాత్రమే తప్ప ఇంకో చోట లేదనుకుంటే అది అల్ప తపస్సు. తపస్సు మూడు రకాలట. ఇప్పుడు కృష్ణుడు చెప్పిన మాట ఈ శ్లోకంలో, ఇది భాగవతంలో దశమస్కంధంలో ఉంటుంది. తపస్సు అల్ప తపస్సు, మధ్య తపస్సు, ఉత్తమ తపస్సు అని మూడు రకాలు. అల్ప తపస్సు అంటే ఏమిటి? చెరువుల్లోనూ కాలవల్లోనూ స్నానం చేసి ఇదే తీర్థం అనుకుని, ఇంకా బయట ఉన్న నీళ్లలో దేవుడు లేడనుకుని, అలాగే గుళ్ళోకి వెళ్ళి ఈ విగ్రహంలో మాత్రమే భగవంతుడు ఉన్నాడు ఇంకెక్కడా లేడనుకుని, ఎవరన్నా ఏదన్నా అడిగితే వాళ్ళకి ఇవ్వక అందరినీ కసురుకుంటూ, తాను భగవద్భజన చేస్తున్నప్పుడు పక్కవాడు ఎవడన్నా చెప్పితే వాడిని తెగతిడుతూ, అంటే ప్రాణుల్లో భగవంతుడిని తోటివాడు, కేవలం దేవుణ్ణి విగ్రహంలోనే చూస్తాడు, ఇలా పరిమితముగా భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకునేవాళ్ళు, భగవంతునికి పరిమితులు విధించుకునేవారు అల్ప తపస్సులు. వాళ్ళకి మోక్షం పొందడానికి, కోరికలు తీర్చుకోవడానికి చాలా కాలం పడుతుంది. ఇంకా మధ్య తపస్సు అంటే ఏమిటి? వాడు దేవాలయంలోనూ భగవంతుణ్ణి చూస్తాడు, బయట ప్రాణులలో కూడా భగవంతుడు చూస్తాడు. ప్రాణులందరికీ యథాశక్తిగా అన్నదానాదులు, జలదానాదులు, ఇంకా వస్త్రదానాదులు చేసి ప్రాణుల్లో కూడా భగవంతుడు చూస్తాడు. ఇలా ఇటు ప్రాణుల్ని సేవిస్తూ ఇటు ఆలయాల్లో ఉన్న దేవతల్ని సేవిస్తాడు, ఇటు ప్రాణులకి సేవ చేస్తూ ఇటు తీర్థయాత్ర స్నానం చేస్తే వాడు మధ్యమ తపస్సు, అది కూడా సగం వరకే. ఇంకా ఉత్తమ తపస్సు అంటే ఏమిటి? గురువు గారి పాదములే సమస్తము అని తన గురువు మీద భక్తి చూపిస్తూ, గురువు గారి ఆజ్ఞని శిరోధార్యంగా భావించి సాధువులైన గురువులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ ఉంటే వాడు సంపూర్ణ తపఃఫలితం పొందుతాడు. ఎందుకంటే సాధువులు ఇటు విగ్రహంలో దేవుణ్ణి చూపిస్తారు, మనుషులలో దేవుణ్ణి చూపిస్తారు, ఈ తీర్థయాత్రాదులలో, ఈ పుష్కర స్నానాదుల్లో, అన్నిట్లో దేవుణ్ణి చూపిస్తారు. ఇక్కడ కృష్ణుడు అన్నమాట వినండి, దర్శన స్పర్శన ప్రశ్న ప్రహ్వపాదార్చనాధికం అన్నాడు ఆయన. అంటే సాధువుల యొక్క దర్శనం, గురువుల యొక్క దర్శనం, వాళ్ళని ముట్టుకోవడం, వాళ్ళని ప్రశ్నించడం, వాళ్ళని కౌగిలించుకోవడం, వాళ్ళ పాదాలు పట్టుకోవడం, వాళ్ళ పాదాలకు పూజ చేయడం, ఇవన్నీ నిజమైన తీర్థయాత్రలు, ఇవే నిజమైన దేవాలయాలు. నడుస్తున్న దేవుడు, నడుస్తున్న తీర్థయాత్ర గురువు గారి శరీరమే. కాబట్టి అన్నిటికంటే గురువు గారి యొక్క స్థానం అంత గొప్పది, అది ఉత్తమ తపస్సు. అంటే గురుభక్తితో ఏం చేసినా వాడు తప్పక ఈ జన్మలో కైవల్యం పొందుతాడు. అలాంటి గురువులు మీరు వచ్చాక ఇంక యజ్ఞం చేయాలా? అయినప్పటికీ మీరు కోరారు కనుక యజ్ఞం చేద్దాం. ఈ శరీరం హేయమైనది, దీని మీద ప్రేమయ అజ్ఞానం. ఈ శరీరం మీద అజ్ఞానంతో కూడిన మమకారాన్ని విడిచిపెట్టడం కోసం యజ్ఞాలు చేయాలని ఒకప్పుడు నేనే విధించాను. మహానుభావులారా, అటువంటి యజ్ఞం మీరు చెప్పండి, మా నాన్నగారు కర్తగా చేస్తారు. యస్యాత్మబుద్ధి కుణపే త్రిధాతుకే స్వధీహి కళత్రాదిషు భౌమయుజ్యధీహి యత్తీర్థబుద్ధి సలిలే నకర్హిచిత్ జనేష్వభిజ్ఞేషు సయేవ గోఖరః. ఎవడైనా తన శరీరమే శాశ్వతం అనుకుని శరీరం మీద భ్రమ పెట్టుకున్నవాడు కుణపః అంటే ఏమిటో తెలుసా? శవంతో సమానుడు. నిజానికి మన శరీరములన్నీ ఇవాళ కదులుతున్నాయి, రేపు పొద్దున కదలవు. కాబట్టి దీనికి ఏమని పేరు? కుణపము, శవమని పేరు. ఈ శవం లాంటి శరీరం మీద ప్రేమతో, తన తెలివితేటలతో కళత్రాదిషు భార్యల మీద, భర్తల మీద, ఇంకా భౌమ ఈ భూముల మీద, ఈ భూమి మీద ఉన్న బంధాల మీద, నా కొడుకని, నా ఇల్లాలని, నా భర్తయని, నా మనవడని, మనవరాలని, కొడుకని, కోడలని, ఏవో రకరకాల బంధాలతో వీటి మీద నిరంతరం ప్రేమ ఏర్పాటు చేసుకుని జీవులు ఈ సంసారంలో నానా బాధలు పొందుతున్నారు. ఈ బంధాల్లోంచి బయటపడడానికి అప్పుడప్పుడు తీర్థయాత్రలు కడతారు. కానీ ఎంత అజ్ఞాని వాళ్ళు, గురుభక్తి లేని తీర్థబుద్ధి, తీర్థబుద్ధి సలిలే నా కరిహిచిత్. నీళ్లలో ఏముందండి? ఆ నీళ్లలో గురువు గారి యొక్క శక్తి ఉంటేనే అది తీర్థం అవుతుందిట. గంగలో స్నానం చేశాం, గురువుగారు ఉంటే ఆ గంగ అఖండమైన శక్తి ఇస్తుంది. గురువుగారు లేకపోతే గంగ సంపూర్ణ శక్తి అవ్వదు, శక్తి ఇస్తుంది కానీ సంపూర్ణమైన ఫలితం ఇవ్వదు. అందుకే కృష్ణుడు చెప్పిన మాట చివరి మాట వినండి, ఈ శ్లోకం కంఠస్థం చేయవలసిన శ్లోకం. అసలు జగద్గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఇలాంటి శ్లోకాలు చదివితే వారి అనుగ్రహం కలుగుతుంది. గురుభక్తి లేకుండా తీర్థయాత్ర చెయ్యడం, దేవతల పూజ చెయ్యడం, పుష్కర స్నానములు చెయ్యడం, గురువుల యొక్క అనుగ్రహం లేకుండా గ్రహణ స్నానాదులు చేయడం అది ఎంత వ్యర్థమంటే ఎద్దు గాడిదల వలె బతకడంతో సయ్యేవ గోకరహ. అలాంటి వాడి స్నానం పూజ ఎద్దు గాడిద బరువు లాంటిది. అలాగ ఎలాగా అంటే దానికి ఉదాహరణ చెప్పాడు. ఎద్దుతో గాడిదతో ఎందుకు పోల్చాడు? ఓ ఎద్దు ఉంది, ఎద్దు వీపు మీద తులసి మోసిన అదే దానికి తులసి అని తెలియదు పాపం. శివలింగం పెట్టి ఎద్దుని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళాం, పాపం ఆ ఎద్దుకి వీపు మీద ఉన్నది శివలింగం అని తెలుసా? అదే దాని బదులు ఒక శవాన్ని పైన బారేసిన అది అలాగే మోస్తుంది. ఎందుకంటే ఎద్దు దృష్టిలో తాను మోసే శవమో తెలియదు, శివమో తెలియదు, అది తులసో తెలియదు, గంజాయో తెలియదు. గాడిద కూడా అంతే, అది రుద్రాక్షలు మోస్తుందో పాపం దానికి తెలియదు. ఎందుకంటే మోత మొయ్యడం తప్ప దానిలో ఉన్న గొప్పతనం దానికి తెలియదు. అదే మీరున్నారు ఇప్పుడు జ్ఞానులు గనక మీ చేతికి రుద్రాక్ష ఇస్తే గౌరవంగా అమ్మయ్య రుద్రాక్షం వస్తున్నామని పెట్టుకెడతారు. అదే రుద్రాక్ష బదులుగా గంజాయి మీ చేతిలో పెడితే మొయ్యిరిగా. ఎందువల్ల అంటే అలవాటు ఉన్న వాళ్ళ సంగతి పక్కనెట్టేయండి. నేను చెప్పేది సహజంగా జ్ఞానులకి ఆ వస్తువు మీద విషయం తెలుసు గనక, పరిజ్ఞానం ఉన్నది గనక దేన్ని మొయ్యాలో తెలుస్తుంది. అలా తెలియని పశువు లాంటి జీవనమట. గురుభక్తి లేని తీర్థయాత్రలు, గురుభక్తి లేని స్నానములు, గురుభక్తి లేని దేవాలయాలు. అందరూ ఈ శ్లోకం చెప్పండి, మీ చేత చెప్పిస్తాను. యస్య ఆత్మబుద్ధి కుణపే త్రిధాతుకే, అంటే ఈ త్రైవర్గికమైన శరీరం అనమాట. స్వధీహి కళత్రాదిషు భౌమ ఇజ్యధీహి యత్ తీర్థబుద్ధి సలిలే న కర్హి చిత్. అంటే ఈ కుటుంబ భ్రాంతి ఉండి గురువుగారు లేకుండా చేసిన ఈ నీళ్లు ఉన్నాయా సలిలం అంటే నీళ్లు, అందులో మొలగడం, ఈ పుష్కరాల్లో స్నానం చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళడం, అందులో ఏమీ లేదని చెప్పేశాడు. జనేషు అభిజ్ఞేషు సయేవ గో ఖరహ. ఈ శ్లోకాన్ని మంత్ర శ్లోకంగా చెప్పాడు కృష్ణుడు. ఆయన దగ్గర కూడా భాగవతం ఉంది, అందులో ఆ శ్లోకం ఉంటుంది. వసుదేవుడు యజ్ఞము చేసిన ఘట్టంలో ఈ శ్లోకం ఏంది, నారదాదులు వసుదేవుని చేత యజ్ఞం చేయించిన ఘట్టంలో శ్లోకం. ఈ శ్లోకాన్ని మీరు అందరూ కూడా రాసుకుని కంఠస్థం చేసుకోండి. చెప్పాక ఇందాకే చక్క గోరఖపూర్ వాళ్ళ యొక్క పుస్తకం కొనేయండి, ఇళ్లలో పెట్టుకోండి. ఈ విధంగా చెప్పాక అప్పుడు వాళ్ళు, ఆహా కృష్ణ నీవు చెప్పిన వాక్కులు విన్నాం, మేము కూడా బుద్ధి తెచ్చుకుంటాం అని నారదాదులు చెప్పి, ఇప్పుడు పుండరీకాక్ష యజ్ఞం, నువ్వే పుండరీకాక్షుడివి, నిన్నే ఉద్దేశించి వసుదేవుడి చేత యజ్ఞం చేయించి లోకాన్ని రక్షిస్తాం అని కృష్ణుణ్ణి ఎదురుగుండా పెట్టుకుని పుండరీకాక్ష యజ్ఞం చేయించారు. పరమాత్ముడిని విగ్రహ రూపంలో పెట్టి కదా యజ్ఞాలు చేయిస్తారు, కానీ నిజంగా స్వామివారు కుర్చీలో కూర్చున్నారు. వసుదేవుడికి ఆ భాగ్యం బట్టి దేవకి రోహిణి మొదలైన భార్యలతో కలిసి ఆ పుండరీకాక్ష యజ్ఞం చేశాడు. ఎక్కడ? శమంత పంచకం, ఇందాక చెప్పిన కురుక్షేత్రం దగ్గర, మడుగుల దగ్గరే. ఎక్కువగా కృష్ణుడు అక్కడే ధర్మకార్యాలు చేశాడు. ఈ విధంగా పుండరీకాక్ష యాగం పూర్తవగానే వెంటనే అవబృత స్నానం చేద్దామనుకుంటుంటే వర్షం కురిసింది. యజ్ఞం జరిగాక వర్షం కురవాలి, పూర్ణాహుతి అయ్యాక. ఆ వర్షంలో వాళ్ళు స్నానం చేశారు. అందుకే లోకం ఆ తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ క్షామం లేకుండా క్షేమంతో నిండింది. ఇప్పుడు దేవకీదేవి అంది, యజ్ఞం పూర్తయ్యాక, కృష్ణ ఎంతోమందికి ఎన్నో ఉపకారాలు చేశావు, యజ్ఞం అయ్యాక పుండరీకాక్షుడివైన నీ గురించి యజ్ఞం చేశాక నా కోరిక తీర్చకుండా ఉంటావా అంది. ఏమిటమ్మా అన్నాడు ఆయన. అన్ని ఎరుగుండి కూడా అడుగుతాడు ఆయన, మీ గురువుగారు అబ్బాయి చచ్చిపోతే బతికించేట్టు కదా, బతికించావు నువ్వు, గురువుగారు అబ్బాయిని బతికించిన నువ్వు ఈ గురువుగారు అబ్బాయిని బతికించవా అంది. గురువు అనే శబ్దానికి తండ్రి అని అర్థం. దేవకీదేవి స్వయంగా అన్నది, అనగానే ఆయన కిక్కురు అనలేదట, ఏం మాట్లాడలేదు కృష్ణుడు. అప్పుడు ఆవిడ అంది, పూర్తిగా బతికించమని నేను కోరను, కానీ ఏ జన్మలో పాపమో నేను చెరసాలలో ఉండగా నాకు ఆరుగురు కొడుకులు పుడితే పుట్టినవాడిని పుట్టినట్టే కంసుడు సర్వనాశిని చేసి చంపేశాడు. సరే ఏడో వాడు బలరాముడు, ఎనిమిది నువ్వు, తర్వాత సుభద్ర పుట్టింది, ఆ సుభద్ర హాయిగా అర్జునుడికి భార్య అయ్యింది. కానీ నా బాధల్లా ఆ చచ్చిపోయిన కొడుకులు ఏమయ్యారు, ఎందుకు అలా అకాలంలో చచ్చిపోయారు అని అనిపించింది. వాళ్ళని చూడాలని ఉంది, ఒక్కసారి వాళ్ళని చూపించు, వాళ్ళకి పాలిచ్చి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి పంపుతానంది ఆవిడ. అమ్మ కోరితే కాదనకూడదు కదా. వెంటనే కృష్ణుడు రథమెక్కి బలరాముడితో కలిసి పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. కనియం దానవుడు ఇంద్రసేనుడు దళత్కంజాక్షులను కృష్ణులను. ఆ సమయంలో బలిచక్రవర్తి కృష్ణుడు బలరాముడు వస్తూ ఉంటే సంభ్రమంతో సింహాసనం మీద నుంచి లేచాడు. వెంటనే ఇంద్రసేన మహారాజు, బలిచక్రవర్తి అసలు పేరు ఇంద్రసేనుడు, పరుగు పరుగునొచ్చి, మహాత్మా బలరామ కృష్ణులారా, మీ ఇద్దరు ఒకళ్ళే ఇద్దరుగా ఉన్నారు, రెండని తన సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిమీద చల్లుకుని, పరమాత్మ కృష్ణ ఏమిటి విచిత్రం? ఓ పక్కనేమో శంఖచక్ర కథా పద్మాలతో నా గుమ్మం దగ్గర కాపలాగాస్తావా, మరోటేమో వైకుంఠంలో ఇంకో రూపంతో ఉంటావా, వైకుంఠంలో విష్ణువుగా ఉంటావు, ఇక్కడ చతుర్భుజాలతో కాపలాగాస్తావు, అక్కడ కృష్ణావతారం బలరామ అవతారంతో లోకరక్షణ చేస్తున్నావు, ఎన్ని లీలలు ఎన్ని రూపాలతో అయినా ఉండగలవు, నువ్వు మహానుభావుడివి, ఎందుకు వచ్చావని అడిగితే, ఓ ఇంద్రసేన, ఓ చిన్న పని మీద వచ్చాను, ఇది స్వామి కార్యం స్వకార్యం కూడా. పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభకాలంలో సరస్వతిని సృష్టించాడు, సరస్వతి ఆయనకి కూతురు అవుతుంది వరసకి, సృష్టి ఆరంభకాలం గనక. ఆ సరస్వతిని ఆయన పెళ్లి చేసుకోబోతూ ఉంటే వెంటనే మరీచి అని పేరు కలిగిన ఒక మహానుభావుడు బ్రహ్మ మానసపుత్రుడు ఉన్నాడు, ఆయన బ్రహ్మగారి మానసపుత్రుడు ప్రజాపతి. ఆసన్ మరీచే హే షట్పుత్రాః ఓర్ణాయాం ప్రథమేంతరే దేవాః కం జహాసుర్వీక్ష్య సుతాం జభితుముజ్జమం. మరీచికి ఓర్ణ అని ఒక భార్య ఉన్నది, ఆ మరీచి అని పేరు కలిగిన బ్రహ్మ మానసపుత్రుడి యొక్క భార్య ఓర్ణ, ఆవిడకు ఆరుగురు కొడుకులు ఉన్నారు. ఈ ఆరుగురు కొడుకుల్లో ఒకటి పేరు స్మరుడు, రెండో వాడి పేరు ఉద్గీతుడు, మూడో వాడు పరిష్వంగుడు, నాలుగో వాడు క్షత్రభుత్తు, ఐదో వాడు ఘురుణి, ఆడోవాడు ఈయని. ఈ ఆరుగురు పుట్టుకొచ్చారు. ఈ ఆరుగురు కూడా బ్రహ్మదేవుని చూచి, ఏం బ్రహ్మదేవానికి ఏమైనా బుద్ధి ఉందా, సరస్వతిని నువ్వు సృష్టించావు, సృష్టించావంటే నీ కూతురుతో సమానం, ఆవిడ నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటన్నారట. భగవంతుడు అన్నీ సృష్టిస్తాడు, ఆయనే తన శరీరాన్ని రెండుగా మార్చుకున్నాడు, ఒక భాగం లక్ష్మి, ఒకటి విష్ణువు, ఒకటి పార్వతి, ఒకటి శివుడు, ఒకటి బ్రహ్మ, ఒకటి సరస్వతి. కాబట్టి ఆయనకు కూతురు ఏమిటి, ఇంకోటి ఏంటి, భగవంతుడికి వరసం ఏమిటి, అన్నీ దానే కదా. కానీ వీళ్ళు అజ్ఞానంలో పడి బ్రహ్మదేవుడికి బుద్ధి చెప్పడానికి, సరస్వతి నీకు కూతురు అవుతుంది, నువ్వు సృష్టించావు కనుక ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం అధర్మం అన్నారట. మూర్ఖులారా, జ్ఞానులైన పరమాత్మకి బోధ చేసే స్థితికి వచ్చారా, ఇంత చేసి ఇంత 2 నిమిషాల కింద పుట్టారు మీరు. మీరు చిన్నపిల్లలు, మీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు, పైగా నన్ను మూర్ఖుడ అని అధిక్షేపించారు కనుక ఈ క్షణమే మీరు రాక్షసులై పుట్టండి, పుట్టి పుట్టగానే ఎక్కువ కాలం బతకకుండా తండ్రి చేతిలో చావండి, ఆ తర్వాత మళ్లీ జన్మెత్తండి, మళ్లీ ఇంకో దుర్మార్గుడి చేతిలో చావండి అని చెప్పించాడు. దాంతో ఆరుగురు శాపవశాత్తు హిరణ్యకశిపుడికి కొడుకులై పుట్టారు. ప్రహ్లాదుడితో పాటు వీళ్ళు కూడా, ప్రహ్లాదుడు 4 అన్నదమ్ములు అని చెప్పాం కదా, హిరణ్యకశిపుడికి ఇంకో భార్య ఉందండోయ్, ఆ రెండో భార్యకి వీళ్ళు ఆరుగురు కొడుకులై పుట్టారు. ఈ ఆరుగురు ప్రహ్లాదుడితో కూడా ఉంటున్నారని కోపం వచ్చి ప్రహ్లాదుడితో పాటు వీళ్ళను కూడా చంపించేశాడు హిరణ్యకశిపుడు. మనకి ప్రహ్లాదుడి చరిత్రలో ఇదంతా రాదు, ఇప్పుడు చెప్పాడు ఆ విషయాన్ని. ప్రహ్లాదుడు అంటే హరిభక్తుడు గనక ఏం అవలేదు, కానీ ఆరుగురు హిరణ్యాక్షుడు ఒక్క దెబ్బకే చచ్చిపోయారు. అంటే బ్రహ్మశాపం వల్ల రాక్షసులై పుట్టి పుట్టగానే ఆ శరీరం విడిచిపెట్టారు. ఆ తర్వాత వీళ్ళే మళ్ళీ పాతాళ లోకంలో చేరి మళ్ళీ భూలోకంలో దేవకీ వసుదేవులకి వరసగా 6 కొడుకులుగా పుట్టారు. ఆ బ్రహ్మశాపం వల్ల పుట్టి పుట్టగానే కంసుడి చేతిలో చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళంతా ఇప్పుడు పాతాళ లోకంలో రాక్షసులు గనక, హిరణ్యకశిపుడి వంశం గనక నీకు పరిచర్యలు చేస్తున్నారు. ఇదిగో నీ దగ్గరున్న ఈ స్మర, ఉద్గీత, పరిష్వంగ, క్షుద్ర, భృత్తు, ఘృణి, ఈ 6 కూడా స్వయముగా మా అమ్మ దేవకీదేవికి పుట్టిన వాళ్ళు, బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి ప్రజాపతి మరీచి యొక్క కుమారులు, వీళ్ళే హిరణ్యకశిపుడి యొక్క సంతానము. ఈ 6 రాక్షసులుగా పుట్టారని, బ్రహ్మ మానసపుత్రుల వంశం వాళ్ళని, బ్రహ్మశాపానికి గురయ్యారని మా అమ్మకి తెలియక సొంత కొడుకులు అనుకుని ఓసారి చూడాలనుకుంటోంది. వీళ్ళు ఒకసారి ఇస్తే మా అమ్మకి చూపించి మళ్ళీ నీకు అప్పగిస్తాను, సేవ చేయించుకో అంటే నువ్వు ఆజ్ఞాపిస్తే ఏదైనా ఇస్తానని బలి చక్రవర్తి, తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళని ఇప్పుడు ఆయనకు కూడా తెలిసింది, వాళ్ళ 6 కృష్ణుడికి ఇచ్చాడు. ఆ 6 వెంట పెట్టుకుని కృష్ణుడు భూలోకానికి వచ్చి తల్లికి ఇవ్వగానే, ఆ సమయంలో ఆ పిల్లలు చచ్చిపోవడానికి ముందు కంసుడి చేతులు చచ్చిపోవడానికి అంతంత పిల్లలు అంతంత పిల్లలు అయిపోయారట. చిన్న చిన్న పిల్లలు కదా వాడు చంపాడు, పురిటి పాపల్ని, పురిటి పాపల కింద మారిపోయారు 6. అదే కృష్ణుడి యొక్క మహిమ అంటే మరి. ఆ మహిమతో అలా పురిటి పాపలుగా మారిపోగానే వాళ్ళని దగ్గరికి తీసుకుని ఆవిడకి వార్ధక్యంలో దేవకీదేవికి మళ్ళీ చన్నుబాలు వచ్చేట, అందరికీ పాలిచ్చింది వరసగా 6 ముద్దెట్టుకుంది. ఇప్పుడు పెద్దవాళ్ల కింద దర్శనమివ్వండి నాయన అందిట. అచ్చం కృష్ణుడు వంటి ఆకారంతో 6 ఆవిడికి దర్శనమిచ్చాక, అమ్మా మేము హాయిగా పాతాళ లోకంలో బలి చక్రవర్తి దగ్గర నారాయణ స్మరణ చేసుకుంటూ బతుకుతున్నాం, మాకు బంధాలు లేవు, ఏ జన్మలో ఎవరికి పిల్లలు, అసలు ఈ పిల్లలు ఈ తల్లిదండ్రులు ఇదంతా భ్రమ, ఎవరికి ఎవరితో సంబంధం లేదు, ఈ కృష్ణుడి ధర్మాన్ని మళ్ళీ నీ దగ్గరికి పిల్లలుగా వచ్చాం కానీ చచ్చిపోయాక ఇంక పిల్లలేమిటి తల్లేమిటి, బతుకున్నంతసేపు నా ఇల్లాలు, నా కొడుకు, లేకపోతే నా మగుడు, లేకపోతే ఇంకో మనవడు, చచ్చిపోయిన తర్వాత శరీరం విడిచిపెట్టాక ఎవరికీ ఏ విధమైన బంధం లేదు, ఇక మమ్మల్ని వదిలేయి తల్లి అన్నట్టు వాళ్ళు. అప్పుడు ఆవిడికి జ్ఞానోదయం అయ్యి, అయ్యయ్యో ఏ బంధాలు లేని వాళ్ళని మళ్ళీ సంసార బంధంలోకి లాక్కొచ్చానని ఇక వెళ్ళి రండి అంది. తక్షణం వాళ్ళు మళ్ళీ బలిచక్రవర్తి యొక్క భట్లుగా మారి పాతాళానికి వెళ్ళిపోయారు. ఆవిడ మతిపోయి, చచ్చిపోయిన కొడుకులు తెమ్మంటే ఎలా తెచ్చాడు కృష్ణుడు, ఏమిటో ఈయన మహిమ అనుకుందిట. ఆయన కృష్ణుడు పరమాత్మ అంటుంది, విశ్వరూపం చూసింది, ఏమిటో ఈయన మహిమ అంటూ ఉంటే నారదుడు అదే అన్నాడు, అమ్మా మళ్ళీ జీవాత్మ అయిపోయావు తల్లి, ఆ కృష్ణుడు నీ కొడుకు కాదు సమస్త లోకాలకి తండ్రి అన్నారట. ఈ విధంగా తల్లికి కూడా బ్రహ్మానందం కలిగించాడు ఆయన. ఇంకా కొద్ది కథ మనకి మిగులుంటుంది, ఆ కథని రేపు యథాప్రకారంగా చెప్పుకుంటాం. ఇక్కడే ఒక చిన్న విషయం, ఒక్క 10 నిమిషాలు కూర్చోండి, ఎక్కువసేపు వద్దు. రేపు శ్రీకృష్ణుడు అవతార సమాప్తి చేస్తాడు. అవతార సమాప్తం అయిపోయిన తర్వాత అసలు భాగవతం వినడం వల్ల వచ్చే అపూర్వమైన లాభం, దానికి ఫలశ్రుతిని కూడా పేరు. అది వినకపోతే ఈ 40 రోజులు విన్న దాని వల్ల వచ్చిన సంపూర్ణ ఫలితం రాదు. రేపు మాత్రం ప్రవచనం షార్ప్గా 6 గంటలకు ప్రారంభమవుతుంది. 6 అంటే 6, ఎందుకంటే 7 గంటల 40 నిమిషాల కల్లా నేను ఉపన్యాసం క్లోజ్ చేయాలి. 20 నిమిషాలు మిగతా కార్యక్రమాలు ఉంటాయి. బయలుదేరి నేను మళ్ళీ రాత్రికి రాత్రి విశాఖపట్నం వెళ్ళవలసిన అవసరం ఉన్నది కనుక అందరూ కూడా 6 అంటే 6 గంటలకు రండి. ఇప్పుడు చిన్న అనౌన్స్మెంట్, మన హరిప్రసాద్ గారు ఇచ్చిన తర్వాత ఇన్నాళ్లు అపూర్వ రీతిలో ఈ 40 రోజుల భాగవతం అనేటటువంటి కార్యక్రమం పూర్తిగా రూపకల్పన ఆయనది. ఆయన కోరికను మేము తీరుస్తున్నాం, అవకాశం భగవంతుడు ఇచ్చాడు గనక. కాబట్టి ఆయన ఏం చెబుతారో విని ఆ తదనంతరం రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. రేపు ఎన్నింటికి రావాలి? గ్యారంటీ 6 గంటలకు వచ్చేస్తారు కదా. వస్తామన్న వాళ్ళు చేస్తాడు వస్తాను అమ్ము అందరూ.